ఉంచుకొనాలి. ఎటువంటి భౌతిక కోరిక లేకుండా నియమ ఆచరణను కావించాలి. అంతేకాక ఆ నియమ పాలనలో ఇతరులను నిందించరాదు. అతడు సామాన్యమగు జీవనమును గడుపుచు ద్వంద్వములచే కలత చెందక వాటిని సహించుట నేర్చుకోవాలి. నిన్న అహింస రథ పారమహంస చర్య శృత్య ముకుందాచేత అగ్రశీలున అహింస గురించి ఏం చెప్పారు నిన్న? నిన్న చదివిన దాంట్లో ఎవరికైనా గుర్తున్నా నిన్న కాసేవా
మనం ఏదైతే పొంది ఉన్నామో దాన్ని ఇతరులకు ఇవ్వకపోవడం కూడా హింస.
నువ్వు పంది చాలా సుఖంగా ఉన్నావు, నీ చుట్టూ చుట్టూన కష్టం అనుభవిస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి అది ఇవ్వకపోవడం హింస. అహింస ఎవరు ఎవరికి అర్థం అవుతుందంటే ఆచార్యులను అనుసరించే వాళ్ళకి అహింస అర్థం అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అహింస ఆచార్యులు చెప్పింది ఏంటంటే ఇతరులకు ప్రచారం చేయకపోవడం కూడా హింస. అందు గురించి అక్కడ స్పష్టంగా రాశారు, ఆచార్యులు అనుసరిస్తేనే నీకు అహింస అంటే ఏంటో అర్థమవుతుంది. ఆచార్యులు అనుసరించలేదు, అహింసావాదం అనుకున్నారు. చివరికి హింసతోనే చనిపోవాల్సి వచ్చింది. ఆయనను అనుసరించిన వాళ్ళు కూడా ఎవరు సుఖంగా లేదు. ఇక్కడ భాషలో ఏం రాశారు, సాధువు యొక్క మొట్టమొదటి లక్షణం అహింస. ఎవరైనా కిటికీ చేయగలుగుతారు? ఏదైనా కలియుగం అలవాటు తాజా గాలి కావాలి. ఉన్న కిటికీలు లేక చాలా మంది అలవాటుతో తెలుగులో పెట్టుకుంటారు. మన కిటికీ దగ్గర పెద్దలు చూపించి కృష్ణ మనం తెలుసుకోవడానికి కష్టం. అది రెండో పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆచార్యవాన్ పురుషో వేద. సో వైదిక సాహిత్యంలో ఉన్నటువంటి అంశం నీకు అర్థం కావాలంటే తప్పకుండా నువ్వు ఆచార్యవాన్, ధనవాన్ అంటే విద్యావాన్ అంటే ఆచార్యవాన్ అంటే
ఆచార్యుని కలిగిన
ఆచార్యుని కలిగి ఉన్నవాడు అంటే ఒకరికి తలంచినవాడు, ఆచార్యుడికి తలంచిన వాడిని ఆచార్యవాన్ అంటారు. ధనం జోబులు అంటే ధనవాన్ అంటారు, విద్య అంటే విద్యావాన్ అంటారు. ఎవరి హృదయంలో అయితే ఆచార్య ఉన్నారో ఆయనే ఆచార్యవాన్ అంటారు. అది ఇక్కడ తద్విజ్ఞానార్థం సగురు మీవాపి వచ్చి గురువుని తప్పకుండా ఆశ్రయించాలి అని. స్వీయ అధ్యయనం, కేవలం స్వీయ అధ్యయనం ద్వారా వైదిక సాహిత్యం అవగాహన రాదు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపదింటి, అగరబత్తులు తయారు చేస్తున్న మా భక్తులు నిరంతరం ముకుంద లీలామృతంని ఆస్వాదిస్తూ ఆ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆ ఉదాహరణ ఎందుకు ఇచ్చారు, నీ జీవితాన్ని అలా మలుచుకోవాలి. ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, నీ శ్రవణం చేసే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. దీనికి మంచి ఇప్పుడున్న సాంకేతికత టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ నెట్ అందుబాటులో ఉంది, వినేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్లో మెమరీ కార్డు తీసుకొని వీటిని ఉపయోగించుకొని అంటే ఇక్కడ చూడవచ్చు కృష్ణ చైతన్యం ఒకవైపు కలి ఈ టెక్నాలజీ అంతా కలి ప్రోడక్ట్ అని చెప్పచ్చు. బీటెక్ హైటెక్ అంతా ఇదంతా కలిసేలాలే. అయితే భక్తులు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని గౌరవంగా అనుసరించడానికి అవకాశం. ఇప్పుడు ఎవరైనా ఈ ఇంటర్నెట్ కనుక్కున్న వ్యక్తి కానీ సెల్ ఫోన్ కనుక్కున్న వ్యక్తి కానీ భవిష్యత్తులో విస్కరణలు వస్తారు, వాళ్ళ కోసం ఇది ఎవరికి అర్థం చేస్తున్నారు ఎవరు లేరు. ఈరోజు మెమరీ కార్డు నిజంగా ఉపయోగం అంటే భక్తులకే ఉంది. ఇంటర్నెట్ అంటే నిజంగా భక్తులకే ఉపయోగం ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడున్నా కూడా సాంగత్యం లభిస్తుంది. అది ఇక్కడ ఏంటి, మా భక్తులు ఎప్పుడు శ్రవణం చేస్తూనే ఉంటారు. ఏ సేవ చేస్తున్నా నేను ఒకటి స్మర్తవ్యం స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యం నా జాత చిత్. విష్ణువును సదా స్మరిస్తున్నది, విష్ణువుని ఎప్పుడు మరవరాదు. దానికి ఏం వివరణ ఇచ్చారు నిన్న, అది జీవితాన్ని మలుచుకోవాలి ఆ విధంగా అని ఇచ్చారు. దీనికి రెండు ఒకే వాక్యమా కాదా అంటే నిన్న వివరణ ఇచ్చారు. విష్ణువుని ఎప్పుడు మర్చిపోకూడదు, విష్ణువుని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ రెండు ఒకేనా వాక్యాలు కాదా, ఒకటే ఒకటే. మరి ఎందుకు అట్లా విడివిడిగా రాశారు ఇక్కడ, సతతం విష్ణువుని గుర్తించుకో ఎప్పుడు మర్చిపోకూడదు అని ఈ రెండు వాక్యాలు రాశారు.
సేవ చేయడం
చెప్పు.
కృష్ణుని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే కార్యక్రమాల్లోనే నెలకొనాలి, కృష్ణుని మర్చిపోయే కార్యక్రమాల్లో చేయకూడదు.
మొదటి వాక్యం ఏంటి, సతతం విష్ణువును గుర్తుంచుకోవాలంటే నీ కార్యకలాపాలు అన్నీ కూడా విష్ణు
సంబంధం
ఉండాలి. అది సతతం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మర్చిపోకూడదు అంటే ఏ కార్యకలాపాలు అయితే నిన్ను కృష్ణుని యొక్క విస్మరణ కృష్ణుని మర్చిపోయే విధంగా చేస్తాయో అటువంటివి చేయొద్దు అని అర్థం.
సర్వీస్ చేయడం వల్ల ఎప్పుడు
ఏ కార్యకలాపమైనా కృష్ణుని మరపింప చేసేది చేయొద్దు, కృష్ణ స్మరణ తీసుకొచ్చేది అటువంటిది చేయాలి. అదే రెండు వాక్యాలు, ఒకటి పాజిటివ్ ఒకటి
నెగిటివ్,
అనుకూలం ప్రతికూలం. ఇంద్రియ నిగ్రహం తర్వాత యమై అనేది యమై యమై. ఇంకొకటి ఇక్కడ ముకుంద చరితాగ్ర్య, ఆగ్ర్య అంటే ఆచరిత ఆగ్ర్య ప్రతి పదార్థం చూడండి. ప్రచారం చేయటం ఇక్కడ అహింసకు దానికి సంబంధం ఉంది. ప్రచారం చేయలేదంటే హింసకు పాల్పడుతున్నావు. ఎవరెవరు ప్రచారం చేయట్లేదో వాళ్ళంతా హింసకు పాల్పడుతున్నారు. తర్వాత ఇంద్రియ నిగ్రహము యమై ద్వారా మనుషుడు పురోగమించునని కూడా ఈ శ్లోకంలో తెలుపబడింది. ఇంద్రియ నిగ్రహం చే అతడు స్వామి లేదా గోస్వామి కావచ్చును. కనుక స్వామి లేదా గోస్వామి అనే పేరు కలిగిన వాడు ఇంద్రియ నిగ్రహ విషయంలో నిక్కచ్చిగా ఉండాలి. నిజంలో అతడు తన ఇంద్రియములకు ప్రభు అయి ఉండాలి. అతడు ఎటువంటి ఇంద్రియ భోగమును వాంఛించినప్పుడే అది సాధ్యపడగలదు. పొరపాటున ఇంద్రియములు స్వతంత్రముగా వర్తింపబడినచో వెంటనే అతడు వాటిని అణచివేయాలి. ఇంద్రియ భోగమును నివారించుట అలవాటు చేసుకున్నచో ఇంద్రియ దమన కార్యం అప్రయత్నంగా ఉండకూడదు. ఈ పేరగ్రాఫ్లో ఏం వివరిస్తున్నారు, యమ యమ అంటే యమధర్మరాజు యమధర్మరాజు గుర్తు తెచ్చుకుంటే యమధర్మరాజు కార్యం ఏంటి, అంటే ఇది చేయకూడదు చేసేది చేయకూడదు చేయకూడదు
యమ
ఇక్కడ యమ యమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు హెచ్చరివిడిగా పోకుండా అదుపులో ఉంచాలి. నియమ అంటే అలాంటి చెయ్యి అని, యమ అంటే అది చేయకూడదు అని. ఇంద్రియాలను వదిలిపెట్టకూడదు విచ్చరివిడిగా. ఇక్కడ స్వామి లేదా గోస్వామి అనే దానికి వివరణ ఇచ్చారు. సో ఏమర్థం చెప్పారు, స్వామి అంటే ఇంద్రియాలు తన వశంలో ఉంచుకున్న వ్యక్తిని స్వామి లేదా గోస్వామి. స్వామి అంటే ప్రభు యజమాని, గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు యజమాని కావాలి. భక్తుడు అంటే ఇంద్రియాలకు యజమాని కావాలి. ప్రస్తుతమైన స్థితి ఎలా ఉంది? ఇంద్రియాలే మనకు యజమానులు, ఒక యజమాని కాదు యజమాని. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది? నాలుక. నాలుక కోసం అటు ఇటు పరిగెడుతుంటుందంట. నాలుక వేగం పరిగెత్తిస్తుంటుంది అటు ఇటు. నాలుక కోసం జిహ్వా వేగం పరిగెత్తి ఏముంటుంది? నాలుక సంతృప్తి పరచడానికి ఏదో ఒకటి ఆహారం తీసుకుంటాం, తర్వాత కడుపు సంతృప్తి, తర్వాత
జంక్ ఫుడ్స్,
మైథున సుఖం, కామం, ఇదంతా ఉద్రేకం. ఎంత నలక మీద ఎంత ఆధారపడిందో చూడండి ఆధ్యాత్మిక జీవితం. కృష్ణ నాలుకకు లోబడినంత వరకు కృష్ణుని పొందలేము మనం. అయితే దానికి సులభమైన మార్గం కూడా వచ్చారు జయించడానికి. కోరికే
జీవాజే
నాలుకను జయించే మార్గం కృష్ణుడు చూపిస్తారు. ఏ మార్గం? సప్రసాద
నదిలో
సప్రసాదం, భగవంతుడు తను స్వీకరించి అన్నం మనకు ప్రసాద రూపంలో ఇస్తుంది. సప్రసాదం నదిలో, అది గురించి మనకు ప్రసాదం అంటేనే ఆహారమే గుర్తొస్తుంది. అసలు ప్రసాదం అంటే భగవంతుడి యొక్క మాల కూడా ప్రసాదమే. భగవంతుడికి అర్పించినటువంటి వస్త్రాలు మన చేతులు ఇస్తారు, అది ప్రసాదమే. భగవంతుడికి చూపించినటువంటి అగరబత్తి వాసన చూస్తున్నాం, అది కూడా ప్రసాదమే. కానీ మనకేం గుర్తొస్తుంది ప్రసాదం అంటే? కేవలం ఆహారమే గుర్తొస్తుంది. అందు గురించి అక్కడ శయన్నామృత పావు స్వప్రసాద అన్నది ఒక ఆహారం గురించి ప్రస్తావన ఇచ్చారు. అక్కడ వేరే ప్రసాదం అంటే మా గుర్తులే అంటారు, అవి తీసుకోవాలి. తులసి చాలా ప్రియంగా స్వీకరిస్తాడు కృష్ణుడు. తులసి ఇస్తే
ఒక్కటే తీసుకుంటారు,
ఒక్కటి చాలు. గులాబ్ జామున్ ఇస్తే
అదేనా తింటారు?
తులసి ఒక్కటి చాలు, గులాబ్ జామున్ నాలుగు. నాకు తెలుసు తులసి లేకుండా భగవంతుడు
తీసుకోలేదు,
స్వీకరించారని. మరి ఆ తులసికి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు అది ఎందుకు తీసుకోవు? నాకు తులసి కావాలని అడగచ్చు కదా. ఇంకా ఎప్పుడు చూస్తుంటారు తులసి ఇస్తుందా నాకు వస్తుందా అంటే మన బద్ధస్థితిని సూచించేది అది. శయనామృత సుప్రసాదం నదిలో నాలుగు ఒక్కటే కాదు, ఇక్కడే మొత్తం ఇంద్రియాల గురించి చెప్పారు. ఇంద్రియాలు అన్నీ కూడా అదుపులో ఉండాలి అని. అదుపులో ఉండాలంటే సహజమైన స్థితి ఏంటి? ముందు శుద్ధం కావాలి. శుద్ధం కానప్పుడు అదుపు కావాలి. శుద్ధం కావడానికి భక్తి యోగ విధానం బాగా సహకరిస్తుంది. నాలుక శుద్ధం అవుతుంది, కళ్ళ శుద్ధం అవుతాయి, చెవులు మాసంగా మృతము శుభ్రము పవిత్రం అవుతాయి. అపవిత్ర స్థితిలోనే అదుపు తప్పి ఉంటాయి, పవిత్రమైన స్థితిలో పూర్తి అదుపులో ఉంటాయి. పవిత్రమైన స్థితి అంటే పగ్గలు ఇంద్రియాలను లేకపోతే కుర్రలో కళ్ళెం వేస్తారు కదా, కళ్ళెం సరిగా లేదంటే అది ఎటు ఎటో వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఇంద్రియాలు ఒక యజమాని కాదు మన. ఒక యజమాని అయితే చెప్పినట్లు విని వినొచ్చు. ఆరుగురు యజమాని, ఐదు ఇంకొకరు ఇంతమంది యజమాని ఎవరి మాట నేను ఇంకా ఒక కంపెనీలో చేరావు, ఐదుగురు యజమానులు ఉన్నారు కంపెనీకి, ఐదుగురు నీకు ఏదో భాగంగా ఇస్తూనే ఉంటారు. ఐదు డిపార్ట్మెంట్లలో చేరావు అనుకో, ఒకేసారి ఐదు డిపార్ట్మెంట్లో సర్వీస్ లేదు. వీళ్ళు పిలిస్తే ఇక్కడ పరిగెడతారు, ఇది చేసేటప్పుడు వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు చేసేటప్పుడు పిలుస్తారు. ఏమవుతుంది చివరికి బిసికి వేసారి సాయంకాలం అవుతుంది, అలా పడుకొని కూర్చుంటారు. ఏమంటారు అయ్యా నేను ఒక్కరి కింద అయితే మాత్రమే పనిచేస్తాను, ఒక్కరు చెప్పండి ఎవరైనా. కాబట్టి ఒక్కరిని ఎవరిని పెట్టుకోవాలి? కృష్ణుని పెట్టుకోవాలి, లేదా కృష్ణ ప్రతినిధిని ఉంచుకోవాలి. ఇక్కడేమీ మన ఇంద్రియ కార్యాలను అదుపులో పెట్టినంత వరకు మన కథకి సాధించలేదని గుర్తు చేస్తుంది. యమ శత్రు, కామం జీవుడికి పెద్ద శత్రు ఏంటి? కామం. ఏ శ్లోకం అని మూడు అధ్యాయం వస్తుంది 32 శ్లోకం. అర్జునుడు అడుగుతాడు, ఏమి ఇంత కష్టాలు జీవితం కష్టం లేకుండా కూడా పాపం ఎంత చేస్తుంటారు, కష్టాలు ఎదుర్కొంటారంటే కామం అర్జున కామేశ ప్రదేశ సమర్థవ తర్వాత మహాశనో మహాపాపం విద్యన ఇక వైరినం. జీవుడి యొక్క వైరి, వైరి అంటే శత్రువు. ఈ ప్రపంచంలో జీవుడికి శత్రువు ఎవరు అంటే కామం. మనం ఏమంటామా, ఈయనంటే నాకు పడదు, ఇక నాకు శత్రువు అంటాడు. ప్రహ్లాద్ మహారాజు కూడా అదే బోధించాడు వాళ్ళ నాన్నకి, అయ్యా నేను విష్ణువుని పట్టుకొని శత్రువు అంటున్నావు, నీ శత్రువు నీ లోపలే ఉన్నాడు, విష్ణువు అందరి మిత్రుడు, విష్ణువుని పట్టుకొని శత్రువు అంటున్నావు. మనకు అదేమంటుంది, ఈయన వల్ల కష్టం అవుతుంది, ఆయన వల్ల కష్టం అవుతుంది, నాకు ఎవరి వల్ల కష్టం కాదు, కామం ఉండడం వల్ల కష్టం అవుతుంది. కామం ఏం చెప్పాడు కృష్ణుడు కూడా, కామం యొక్క స్థానాలను కూడా వివరించారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇక్కడ ఉంది కామం అర్జున, జాగ్రత్త పడు, దాన్ని అదుపులో పెట్టాలంటే ఈ శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, తెలుసుకుంటే దాన్ని జాగ్రత్త తీసుకోవచ్చు. కాబట్టి ఇంద్రియాలలో కామం ఉంది. కామం అంటే కేవలం మైత్ర సుఖమే కాదు, ఇంద్రియ సుఖం, ఏ ఇంద్రియ సుఖమైనా కామం కిందకే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమి మనకి ఇది ఒక గుర్తు అనమాట, భక్తులు ఎదుగుతున్నానా లేదా అనే దానికి ఇంద్రియ కార్యకలాపాలు, భౌతిక ఇంద్రియ కార్యకలాపాలు తక్కువ ముఖం పట్టాయా లేదా అనేది ఎవరి ద్వారా పరీక్షించుకోవాల్సి ఉంది. ఎంఐఏ తర్వాత ఏముంది, ఎంఐఏ అభామే, దానికి సంబంధం ఉంది. కామ అంటే కోరికలు, కోరికలు ఎంత తక్కువగా ఉంటాయో నీకు ఇంద్రియాలంతా అదుపులో ఉంటాయి. కానీ మనకేం చెప్తారు, కళ్ళలు కను, కళ్ళలు కను, కళ్ళలు కను, కోరికలని చంపుకో, కోరికలను పెంచుకుంటూ ఉంది, చివరికి కళ్ళలోనే కళ్ళలు కానీ 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 అట్లా నీళ్ళు కూడా లేకుండా పోతాయి చివరికి. వేసి వేసి కళ్ళలు కను, కళ్ళని సాకారం చేసుకోవాలి. ఎంతమందికి సాకారం అయింది కళ్ళలు కానీ, ఎంతమందికి? అబ్దుల్ కలాం కూడా కళ్ళలు కన్నాడు అండి, 2020 విజయ్, 2020 అయిపోయింది, విజయం లేదు, దానికి పైగా కరోనా వచ్చింది 2020. మీరు ఆ భారత్ మహాన్ అయిపోయింది 2020 మాత్రం. అటువంటి ప్రణాళికలు పెట్టుకోకూడదు. అకామయ, ఎమ్ఐ అకామయ తర్వాత అకామ అంటే కోరికలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అశాంతికి లోనవుతాం. అయితే కోరికలు ఉండకుండా ఎలా ఉంటావు, ఉండగలవా? కోరికలు లేకుండా ఉండగలవా? ఏం చేయాలి మరి కోరికల్ని? కృష్ణ సంబంధంలో కృష్ణ పవిత్రం చేయాలి, కోరికలు పవిత్రం చేయాలి. పవిత్రం చేయాలంటే మురికి తొలగించాలి. ఏంటి టచన్ సోప్ ఇష్టపడతారు, చేతులు దక్కడం దేంతో అవుతుంది, త్వరం చేతి శ్రీకృష్ణ సంకీర్తనం అంటే చాలా తేలిక ఇంద్రియాలు అదుపులోకి వస్తుంది. వేరే మార్గం అత్యంత కఠినమైన, సాధారణ కఠినం కాదు, అత్యంత కఠినమైనటువంటిది. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో దాన్ని అదుపులో పెట్టాలని, దానికి అవకాశం దొరికిందంటే నేను అడ్రస్ లేకుండా ఫుట్బాల్ దాన్ని తన్నేస్తుంది, ఎక్కడో పడిపోతావు, ఏంది ఇట్లయింది నా పరిస్థితి అని. దానికి మంచి మార్గం అంటే ఆచార్యులు చెప్పిన విధంగా భగవత్ ప్రసాదము, భగవంతుని చూడడం, భగవంతుడికి వినడము, భగవంతుడికి అర్పించిన వాసన చూడడం చేస్తూ ఉంటే క్రమబద్ధంగా చేస్తూ హరినామం వినిపిస్తూ ఉంటే క్రమక్రమంగా తప్పకుండా ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. అదుపులో పెట్టాను అనేటువంటి స్పృహ కూడా నీకు ఉండదు. అదుపులోకి రావడం అంటే ఏంటంటే ఇక్కడ పవిత్రమైపోయాయంటే నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది. ఇప్పుడేంటి మన పరిస్థితి, అవి చెప్పినట్టు మనం వినాలి. ఇక్కడ పవిత్రమైనప్పుడు మనం చెప్పినట్లు ఇంద్రియాలు, అది జీవుడి యొక్క సహజ స్థితి. ఇది అసహజ స్థితి. కోరికలను పెంచుకో, కళలు కను, సహకారం చేసుకో, ఇదంతా ఇంకా ఎక్కువ కష్టాలు పెంచడమే. చెప్పాను కదా నేను మాజీ ఐఏఎస్ కలెక్టర్, ఏం పరిస్థితి చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో నన్ను పేరు పొందినటువంటి ఐఏఎస్ కలెక్టర్, ఆయన ఎంత కళలు కని ఉంటే కలెక్టర్ అయిందా లేదు? ఈరోజు ఏంటి ఆయన పరిస్థితి? దిక్కు దివానం లేదు, పంకించే వ్యక్తి లేడు. ఇది సహకారం. సో భౌతికమైన ఎప్పుడు సహకారం కావాలి అంటే ఇంద్రియతృప్తి. ఇంద్రియతృప్తి ఎప్పుడు విఫలమవుతూనే ఉంటుంది. నువ్వు ఎంత ఇంద్రియభోగం అనుభవించాలని కోరుకుంటావు అంత ఎక్కువగా అశాంతి అవుతుంది జీవితం. కాబట్టి ఇక్కడ ఏమన్నా అకామై కోరికలు తగ్గించుకో. అకామై తర్వాత నియమ ఒక నియమబద్ధమైనటువంటి జీవనం ఉండాలి అని. డిసిప్లిన్ అంటారు చూడండి, క్రమశిక్షణ. పాఠశాలకు వెళ్ళే విద్యార్థి క్రమశిక్షణ లేదని ఏమవుతుంది? వెళ్ళి ఉపయోగం ఉంటుంది ఉండదు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా క్రమశిక్షణ అనేది, నియమావళి అనేది చాలా తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే నువ్వు క్రమక్రమంగా యోగో భవతి దుఃఖాల నుంచి బయటపడతావు, వనుకునే సాధించగలవు. ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్పారనుకో, నీకు విషయం వచ్చినప్పుడు ప్రసాదం తిన, నీకు నిద్రపోవాలనిపించిన నిద్రపో, నీకు ఆరతి చేయాలనిపించినప్పుడు ఆరతి చేయి, నీకు హాలు క్లీన్ చేయాలనిపించినప్పుడు చేయి, మొత్తానికి అయితే చేయి. ఇలా ఉందనుకో ఎంత బాగుంటుంది కదా, నా ప్రగతి చాలా బాగుంటుంది కదా, బాగుంటుంది ప్రగతి సాధిస్తారా? సాధించలేదు. కాబట్టి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఖచ్చితంగా ఈ సమయానికి రావాలి, ఈ సమయానికి ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఎందుకు మనసును అదుపులో పెట్టాలి మొట్టమొదట. కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు మన, ఇది కూడా స్కూలే, ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకునే చాలు. మనము తీసుకునేటువంటి పాఠశాలలో విద్యను అభ్యసించడానికి వచ్చాము. ఖచ్చితంగా క్రమశిక్షణ ఎవరైతే పాటిస్తారో అతను హై ర్యాంక్ స్టూడెంట్ అవుతారు. స్కూల్లోనే ఎవరు టాప్ ర్యాంక్ పొందుతారు చెప్పండి? ఎవరైతే ఆ నియమాలు ఉన్నాయో వాటిని తప్పకుండా చూసా, తప్పకుండా పాటిస్తూ, శ్రద్ధగా వింటూ, అర్థం కానివి చెప్పించుకొని చేస్తూ అతను చాలా మెరిట్ స్టూడెంట్ అవుతాడు, చాలా మెరుగైన విద్యార్థిగా బయటకు వస్తాడు. కాబట్టి ఇది కూడా పాఠశాలనే మనం చూడాలి. మనం ఎంతవరకు నియమాలు, ఇచ్చిన నియమాలు పాటిస్తున్నాం, శ్రద్ధ, క్రమశిక్షణ. ఇక్కడ నియమ అంటే మనకు చూడవచ్చు, పదహారు మాలలు జపం చేయటం. యమ అంటే ఈ పనులు చేయకూడదు. ఏంటివి? మొత్తం అందరూ జ్యోతం ఇవన్నీ కదా, అవి యమ. నియమ అంటే ఈ పదహారు మాలలు జపం చేయాలి, ప్రసాదం స్వీకరించండి, భక్తుల సాంగత్యం స్వీకరించండి, ఇవన్నీ నియమాలు. తర్వాత పదం ఏమిచ్చారు ఇక్కడ?
నిందయ.
అనిందయ, అనిందయ. నింద అంటే ఇక్కడ చూడ, ఈ సందర్భంలో పేర్కొనబడిన మరొక ముఖ్యమైన విషయం అనింద్య. అనింద్య అన్నది అనగా ఇతరుల ధర్మ విధానమును మనము విమర్శించరాదు. వివిధ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ ధర్మ విధానములు కలవు. రజస్తమో గుణములలోనున్నవారు సత్వగుణ ప్రధానులంతా పూర్ణులై ఉండరు. భగవద్గీతలో ప్రతి విషయము మూడు గుణములలోకి విభజింపబడింది. అదేవిధంగా ధర్మ విధానములు కూడా వర్గీకరించబడినాయి. జనులు దాదాపుగా రజస్తమో గుణయుతులై ఉన్నప్పుడు వారి ధర్మ విధానం కూడా అదే గుణములకు చెందినదై ఉండును. భక్తుడు అట్టి విధానములను విమర్శించుటకు బదులు వాటిని అనుసరించు వాళ్లను ఆ ధర్మ విధానములకి అంటిపెట్టుకొనున్నట్లు ప్రోత్సహించాలి. అంతట క్రమముగా వారు సత్వగుణ ప్రధానము ధర్మమునకు రాగలరు. కేవలం వారిని విమర్శించుట వలన భక్తుని మనసు అనవసరంగా కలత చెందగలదు. కనుక భక్తుడు ఓర్పును కలిగి ఉండి కలతను నివారించుటను నేర్చుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఇతర ధర్మాలను నిందించరాదని. ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, యూదు మతం ఉంది, బుద్ధ మతం ఉంది, ఇవి ఉన్నాయి, ఇవన్నీ మతాలే, వాటిని నిందించకూడదు అంటున్నారు. బట్ మనం గమనిస్తుంటాం కొన్నిసార్లు వీళ్ళు ఇది చేయట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదు అంటుంటాం కదా. ఇక్కడ ఏమంటున్నారు, ధర్మాన్ని వాళ్ళ ఏదైతే ధర్మాలు ఉన్నాయో వాటిని నిందించకూడదు, అదే ఫలాని ధర్మానికి చెందిన వాడిని అని చెప్పుకుంటూ ఆ ధర్మంలో ఉన్నటువంటి నియమాలను అనుసరించకపోతే నువ్వు చేస్తున్న తప్పని చెప్పాలి. అంత మటుకు ప్రభుపాదం కూడా చూడండి, ఎవరైనా నేను క్రైస్తవుడిని మీతో మాట్లాడడానికి వచ్చాను అదేంటే క్రైస్తవ అయితే నువ్వు మాంసం తింటున్నావా, తింటున్నావు, నువ్వు క్రైస్తవ కానీ కాదు, ఎలా క్రైస్తవ అయ్యావు అంటే నువ్వు అనుసరించట్లేదని చెప్తున్నావు. కాకపోతే క్రైస్తవ మతం తప్పని చెప్పండి, క్రైస్తవుడిని చెప్పుకుంటూ నువ్వు నియమ పాలన చేయట్లేదు, దాంట్లో ఉన్నటువంటి నియమాలు అది తప్పు, అది ఎత్తి చూపించవచ్చు. అంతేగాని ఈ కొంతమంది ఉన్నారు హిందూ అంటే దేశించాలి, ముస్లిం అంటే దేశించాలి, అది ఇక్కడ చెప్తున్నది ద్వేషించకూడదు. వాళ్ళ వాళ్ళ నియమానుసారం వాళ్ళని బాగా ప్రోత్సహించాలి. సరే నువ్వు ఇస్లాం అంటున్నావు కదా, రోజు కైసారి ఖురాన్ చదువు, మహమ్మద్ ప్రభుత్వం చెప్పినట్లు పాటించు, ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకు నువ్వు వారికి ఇష్టం చేయు, మరి ఎందుకు ప్రోత్సహించాలి? ఇక్కడ ఏం చెప్పారు, ఎందుకు అది ఏర్పడిందంటే తమోగుణం రజోగుణంలో ఉన్నటువంటి జీవుడిని క్రమక్రమంగా ఉద్ధరించడం కోసం వివిధ రకాలు ఇవి వివిధ తరగతులు అనుకోండి, హయ్యర్ క్లాస్, లోయర్ క్లాస్. లోయర్ క్లాస్లో ఉన్నటువంటి నియమాలు చక్కగా పాటిస్తే తర్వాత ఉన్నత తరగతికి వస్తారు. అది ఇక్కడ చెప్తున్నారు, క్రమక్రమంగా సత్వగుణానికి వస్తారు. అది గురించి మనం చూడొచ్చు, ఎందుకు ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, దేవుడు ఒక్కడైతే, దేవుడు ఒక్కడైతే ఎన్ని రకాల మతాలు ఎందుకు, ఇదే కారణం గుణాల్లో ఉన్నారు కాబట్టి. అది భగవంతుడి యొక్క అవగాహన స్థితి ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అందు గురించి ఆ తరగతి విభజన. అందుకని చూడండి, కొన్నింటిలో కొన్ని లేదు అన్నింటిలో దాదాపు భగవంతుడు అంటే స్పష్టమైన అవగాహన లేదు. ఎందుకు రజగుణం తమగుణంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేరు, రజగుణం తమగుణంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు దేహ సంబంధంలోనే ఆలోచిస్తారు, ఫలాని చోటికి ఎంత నూనె పోస్తారు నొప్పి తగ్గిపోతుంది, ఇదే మతం ఇది. అవును మతమే, ఎందుకు కనీసం నువ్వు అట్లన్నా పైన ఒకడు ఉన్నాడు అని అంగీకరిస్తావు. బా మాంసం తినాలని ఉంది, బా పెద్దమ్మ అంకాలమ్మ నేను నిన్న నేను అంటే అది వైదికానుసారం ఎవరు చేయట్లేదు అనుకో, అయితే వేదంలో ఉంది దానికి అనుమతి, అది ఇక్కడ వేదంలో ఉంది జంతు బలికి అనుమతి, నువ్వు తినాలనుకుంటున్నావు తినకుండా ఉండలేవు, సరే నెలకు ఒకసారి అమ్మవారి అర్ధరాత్రి రోజు ఇలా ఇలా అది ఎవరు పాటిస్తున్నారు, అటువంటివి తప్పు అని చెప్పాలి. ఇక్కడ ఏమి నింద, ఇతర మతాలను నిందించకూడదు. ఆ మతాలు కూడా వాళ్ళ చైతన్యం వికాసాన్ని బట్టి, చైతన్యం అభివృద్ధి చెందిన దాని స్థాయిని బట్టి వాళ్ళకు కొన్ని విధానాలు ఇచ్చారు. ఆ విధానాలనే ఒక మతం అని పిలుస్తారు. వాస్తవానికి మతాలు ఎన్ని మతాలు ఉంటాయి, దేవుడు ఒకటే, ఎప్పుడు మతం ఒకటే, మరి ఎన్ని మతాలు ఎందుకు ఏర్పడినాయి, ఎన్ని మతాలు కాదు, అవి మతంలోనే వివిధ దశలు, దశ ఉపాధి కూడా అనొచ్చు. ఉపాధి అంటే నేను గుర్తు, నేను ముస్లిము, నేను క్రిస్టియన్, నేను గుర్తించు, అది ఉపాధి. అయితే ఆ నియమాలు ఎందుకు ఇచ్చారంటే అదొక దశ మతంలోనే, అదొక దశ. ఏ విధంగా అయితే నువ్వు మ్యాథమెటిక్స్ చదవాలి, ఇంజనీరింగ్ అంటే మ్యాథమెటిక్స్, ఒకటో తరగతి మ్యాథ్స్, రెండో తరగతి మ్యాథ్స్, ఐదో తరగతి పదో, వివిధ దశల్లో మ్యాథమెటిక్స్ ఉంది కదా. సో లోయర్ క్లాస్ మ్యాథ్స్కి ఒకటో తరగతి అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ కూడా అంతే, వివిధ రకాల ధర్మాలు మతాలు ఎందుకున్నాయి అంటే వివిధ రకాలు కాదు, ధర్మం ఒకటే వాస్తవానికి, కానీ వేరు వేరుగా ఎందుకు పిలువబడుతుంది అంటే వాళ్ళ అవగాహన స్థితి వేరు కాబట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్థితి వేరే కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు. అయితే దాంట్లోనే అంటి పెట్టుకొని పోకూడదు, అది వేరే విషయం. ఇక్కడ ఏం ప్రభుత్వం చెప్తున్నారు, ఇక్కడ అనింద్య, నిందించకూడదు, ఇతర మతాలను నిందించకూడదు. ఎందుకంటే మతం చివరికి నేను ఎక్కడికి చేరుస్తుంది, భగవంతు దగ్గరికి చేర్చేది మతం. ధర్మం, ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు నాకు మధ్య సంబంధం ఏంటి, దీన్ని అర్థం చేసుకునే విధంగా చేసేది ధర్మం. దీన్ని చాలా అట్టడుగు స్థాయిలో చైతన్యం ఉంది కాబట్టి అతన్ని కూడా క్రమక్రమంగా తీసుకురావడం కోసం గొప్ప గొప్ప ఆచార్యులు వచ్చేసి వాళ్ళ యొక్క దేశకాల పరిస్థితులను బట్టి కొన్ని నియమాలు ఇస్తారు, దాన్ని మతం అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆచార్య, మహమ్మద్ ప్రవక్త ఆచార్య, వాళ్ళు వచ్చారు ఆ దేశకాల పరిస్థితులను బట్టి ఏమి ఇస్తే వీళ్ళు క్రమక్రమంగా దేవదేవుడిని అర్థం చేసుకునే స్థితికి ఎదుగుతారు అని ఆ నియమాలు ఇచ్చారు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆ రజోగుణం తగ్మోగుణంలో ఉన్నటువంటి ధర్మ విధానాలు కలియుగం కాబట్టి అవి గొప్పగా చల్లామణిలోకి వస్తున్నాయి, అవి కూడా సరిగ్గా పాటించట్లేదు. ఏదైతే వైదిక విధానం ఉందో, వైదిక విధానము మిగతా ధర్మ విధానంతో పోల్చుకుంటే ఏ సత్వగుణంలో ఉంది, ఈ సత్వగుణంలో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు దిగజారి పోతున్నాడు, రజోగుణం తమోగుణంలో ఉన్న దాంట్లోకి వెళ్తున్నాడు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఈరోజు ఏమంటే నేను కన్వర్ట్ అయ్యాను, నేను కన్వర్ట్ అయ్యాను, కన్వర్ట్ కాలేదు, దిగజారిపోయావు సత్వగుణం నుంచి తమోగుణం రజోగుణం దిగజారిపోయావు, కన్వర్టెడ్ ఫ్రెండ్స్ కదా గొప్పగా చెప్పు. డిమోషన్, ప్రమోషన్, జీవుడిని ప్రమోట్ చేసేది ధర్మం అంటే నువ్వు డిమోషన్ దిగజారిపోతున్నావు, పోయి ఆ దాంట్లో అయినా చక్కగా పాటిస్తున్నావు అది కూడా లేదు. నీకు ఎక్కడ ఇంద్రియ తృప్తికి స్టాంప్ వేస్తారో మంచి చేసేది అక్కడ వెళ్ళి, ఎక్కడైతే నీ ఇంద్రియ తృప్తి వద్దంటారో వద్దు ఇస్కానికి వద్దు. ఇంద్రతృప్తికి విచ్చల విడిగా అవకాశం ఉన్న చోట నేను కన్వర్ట్ అయ్యాను, అక్కడికి వెళ్తున్నాను అంతే. మీది తప్పు, మీ మతం తప్పు. ఎందుకు తప్పు, ఏంటి లేదు తప్పు అంతే. వివరాల్లోకి వెళ్ళేది లేదు, వినేది లేదు, ఆలోచించేది లేదు, నేను భగవద్గీత చదవకూడదు అంతే. ఇదేమి అవి ఒకటో తరగతిలో ఉన్న వ్యక్తి రెండో తరగతి రావడానికి ఉత్సుకత చూపిస్తాడు, రెండులో ఉన్న వ్యక్తి ఇంకా పై తరగతి వెళ్ళడానికి ఉత్సుకత చూపిస్తాడు, ఇంకా ఎక్కువ వివరాలు ఎవరైనా చెప్తూ ఉంటే నేర్చుకుంటాడు, ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, ప్రయత్నం చేస్తాడు, ఉన్నత స్థితి ఎదుగుతాడు. లేదు లేదు ఒకటో తరగతి మ్యాథ్సే మ్యాథ్స్ అంటే, ఇంకా రెండో తరగతి లేదు, డిగ్రీ లేదు, బీటెక్లో మ్యాథ్స్ లేనే లేదు, అది మ్యాథ్స్ కానీ కాదు, అది ఇది ఎంత మెంటల్ కాదు అది. కానీ చెవి ఓపెన్ చేసి ఆ మ్యాథ్స్ అంటున్నావు కదా, అయ్యర్ మ్యాథమెటిక్స్ ఏముంది చెప్పు, దాంట్లో కొంచెం చెప్పు. అలాంటి మేధావులు లేరు ఈరోజు కాబట్టి ధర్మానుష్ఠానము అంత దిగుదాన్ని ఉన్నారు, అంతా ఇంత మేధావులు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి విదేశాల్లో భక్తులు అవుతున్నారు. వాళ్ళు స్వతహాగా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాళ్ళు, ఇస్లామికంలో జన్మించిన వాళ్ళు, మేధావులు కాబట్టి ఓ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఉంది భాగవతంలో, అదే హయ్యర్ సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ బైబిల్లో మీద గాడ్ సెడ్ లెట్ దేర్ బి క్రియేషన్, భగవంతుడు సంకల్పించాడు సృష్టి ఉండాలని సృష్టి వచ్చింది అని చెప్పారు అంతే. భాగవతంలో ఏముంది, ఆ సృష్టి ఎలా మొదలైంది అన్ని వివరాలు, సూక్ష్మమైన వివరాలు అన్నీ కూడా ఇచ్చాయి భాగవతం ఇస్తుంది. కాబట్టి మేధావులైనటువంటి క్రైస్తవులు ఏం చేశారు, ఓకే మన మన చదువుతున్న బైబిల్లో కేవలము సృష్టి ఉండుగాక అని దేహోవ తలచాడు సృష్టి వచ్చిందని ఉంది అంతే. ఆ సృష్టి క్రమం ఎలా వచ్చింది వివరాలు లేవు కాబట్టి మనం ఇంకా కొంచెం ఉన్నతమైన వివరాలు దొరికేదానికి వెళ్దాము. ఇది మేధావి వర్గం ఆలోచించారు, చదివారు, స్వీకరించారు. దాంట్లో సంకుచిత వర్గం కూడా ఉన్నారు. అంతే, సృష్టి సంకల్పించాడు యహో అయ్యి అంతే, మాకు మాకు అవసరం లేదు, మేము తెలుసుకోము, ఎక్కువ అవసరం లేదు. ఆ యహోయో యహో ఎవరు మాకు సంబంధం లేదు. మాకు చికెన్ మటన్ పెడతారు కాబట్టి ప్రతి ఆదివారం మాకు చాలా. అంతే, సృష్టి చికెన్ కోళ్ళు జంతువులు సృష్టించాడు మా కోసం. ఆ సృష్టి అనే పదం ఇంతటితో మాకు సరిపోతుంది. భూమి, నీరు, అగ్ని, ఆకాశం అవన్నీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది పెట్టాడు కదా డైలీ బ్రెడ్. అదేమో ఇలా ఇంకొకరు అల్లా అదే దేవుడు ఉన్నాడు కానీ ఆయన నామం లేదు, రూపం లేదు, ఆయన గురించి స్మరించకూడదు, ఆలోచించకూడదు. ఇదేం మతం అనేది అన్నీ ఇచ్చేది ఆయనే ఒప్పుకుంటున్నావు. గాలి, నీరు, అగ్ని అన్నీ ఇచ్చేది ఆయనే. ఆయన కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకూడదు అండి. అదొక మతం మళ్ళీ. ఆయన ఇచ్చిన గాలి పెంచుకుంటున్నావు, ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నావు, ఆయన్ని ఒప్పుకుంటున్నావు. ఆయన పేరు లేదు, ఆయన పేరు స్మరించకూడదు, అడగకూడదు, అసలు ఏం చేయకూడదు దాని గురించి. అసలు లేనే లేడు. బా ఇంత మంచి చూడు. మరి ఎందుకు దాన్ని మతం అని పేరు పెట్టారు అంటే వాళ్ళ అవగాహన వస్తాయి అంత చిన్నది. మంచిది, నువ్వు నీళ్ళు కూడా మతమే అని ప్రోత్సహించడం కోసం. దేన్ని ప్రోత్సహించడం కోసం? ఒకరోజు నువ్వు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదివే అంత స్థాయికి రావాలి కాబట్టి ఎల్కేజీలోనే ఒకటి ఒకటి కలిపితే రెండు, ఇది కూడా మ్యాథమెటిక్స్ అని నువ్వు కూడా స్టూడెంటే అని చెప్పి అతన్ని ప్రోత్సహించడం కోసం అది పెట్టారు. అంటే ఇక్కడ ఏమి రాజు తమోగుణం మతం తమోగుణం రజోగుణంలో ఉన్న వాళ్ళని క్రమక్రమంగా ఉద్ధరించడం కోసం ఈ వివిధ రకాలు. వైదిక సంస్కృతిలో కూడా చూడొచ్చు. ఇప్పుడు 16-18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో కూడా తమోగుణ పురాణాలు, రజోగుణ పురాణాలు, సత్వగుణ పురాణాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతం ఇందులోకి వస్తుంది సత్వగుణంలో ఉన్న వాటిల్లో అత్యున్నతమైనది శుద్ధ సత్వం. ఇప్పుడు చూడండి, జంతు బలులు ఉన్నాయి. కొన్ని వైదిక సాహిత్యంలో ఉన్న పురాణాల్లోనే జంతు బలులు ఉన్నాయి. అంటే అక్కడ కూడా తమోగుణంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా ఒక క్రమబద్ధంగా వాళ్ళ జీవితాన్ని క్రమబద్ధం చేస్తూ సత్వగుణాన్ని తీసుకురావాలి. మందు తాగేటువంటి బెంగాల్లో చూస్తే మందు, మాంసం విచ్చలవిడిగా దుర్గాదేవి దుర్గా అంటే దుర్గా యొక్క విస్తారం కాళిక చాలా భయానకంగా ఉంటుంది. చూస్తేనే భయం. నాలుక బయటికి సాంపుకొని నాలుక మెడల్ ఏముంటుంది, మాల పొరేల మాల ఉంటుంది. భయానకంగా బట్టలు లేకుండా అది వాళ్ళ మతం. పూర్తి తమోగుణం అంటే తమోగుణం ఉందా లేదా వేదాల పురాణంలో ఉంది. తర్వాత రజోగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేరు ప్రతిష్టల కోసం గుళ్ళు, గోపురాలు, అది ఇది యజ్ఞం చేపించి అది చెప్పి చేసేది చేసారు. దంభం వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు చాటుకోవాలి. రజోగుణం అటువంటిది కూడా ఉంది. మరి అది ఎందుకు ఇచ్చారు వేదాల్లో? ఆ తరగతి చైతన్యం అంతే ఉంది. ఆయన పై తరగతి తీసుకురావాలంటే ముందు క్రమబద్ధం చేయాలి అతని చైతన్యాన్ని. అందుగురించి పురాణాల్లో కూడా ఈ తమోగుణ పురాణాలు, రజోగుణ పురాణ, సత్వగుణ పురాణాలు అంటే విష్ణువు చైతన్యం, కృష్ణ చైతన్యం నుంచి ఎంత దూరం ఉన్నాయో పురాణాల్లో వివరణ, దాన్ని బట్టి ఇది తమోగుణమా, రజోగుణమా, సత్వగుణమా నిర్ణయిస్తారు. తమోగుణం అంటే పూర్తి అసలు విష్ణువు అనేటువంటి స్మరణే రాదు. అటువంటి చైతన్యం ఉన్న వాళ్ళకి తమోగుణ పురాణాలు. కొంచెం అంత ఎంతో విష్ణువు దేవి దేవతలుగా అది ప్రస్తావన వచ్చేది, కొంచెం కొంచెం నిద్ర మేలుకున్నట్టు, అవి రజోగుణ పురాణాలు. సత్వగుణ పురాణాల్లో చూడండి విష్ణువు గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఇంకా భాగవతంలో ఇంకా పూర్తిగా విష్ణువే ఎక్కువ కాదు, పూర్తిగా కృష్ణుడి గురించే ఉంటుంది. ఇది విష్ణు సత్వం. అది ఇక్కడ చివరి దాంట్లో వివరించారు అది ఇప్పుడు సరైన దాంట్లో. ఇంకొకటి ఇక్కడ అనిందయ అనే దానికి మనం ఈశోపని ఇది ఉపదేశామృతంలో కూడా వస్తుంది. మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే ఎటువంటి సాంగత్యం తీసుకోవాలి అనేది ఉపదేశామృతంలో వస్తుంది. ఎన్నో శ్లోకం గుర్తుంది ఎవరికైనా? అన్యనిందాది హృది శూన్య ఈప్సితం. ఇతరులను నిందించినటువంటి హృదయం కల వాళ్ళ సాంగత్యం కోరుకోవాలని వస్తుంది శ్లోకం. దీక్ష అయిన వాళ్ళకి యశాస్తి దీక్ష, దీక్ష అయిన వాళ్ళని గౌరవించాలి నామం చెప్పేది ఉంది కదా, సేవలో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి అనేసి వస్తుంది శ్లోకం. దాంట్లో చివరిలో చెప్పారు అన్యనిందాది శూన్యం, ఇతరుల పట్ల లేచ మాత్రం కూడా తన హృదయంలో ఉండదు, ఏది నెగిటివ్గా ఉండదు, అటువంటి వ్యక్తి సాంగత్యం చేయాలి అనేసి చెప్తారు. గుర్తున్న శ్లోకం ఎవరు నాలుగో శ్లోకమా ఇంకో కృష్ణేతి ఎస్య గిరితాం మనసాద్రియేత, ఎవరి నాలుక మీద ఏది కృష్ణనామం వస్తుందో కొత్త వ్యక్తి అయిన శరతని మనసులో ఖచ్చితంగా గౌరవించాలి. మనసులో గౌరవించాలి ఎందుకంటున్నారు, వెళ్ళి పాదాలు పట్టుకుని ప్రణామం చేయొచ్చు కదా,
అప్పుడు భక్తి
ఆయన కొత్త కాబట్టి తప్పుడు అవగాహనతో అహంకారం వచ్చి భక్తులు ఎదగలేడు. అందు గురించి మనసాద్రియేత మనసులో ఆదరించాలి. తర్వాత దీక్షాస్తి చేతి దీక్ష, ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళకి ప్రణామాలు అర్పించాలి. తర్వాత భజన చదువు.
కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత
దీక్షాస్తి
దీక్షాస్తి చేత్ ప్రణతి భిక్ష భజంతమీశం.
దీక్ష తీసుకొని భజనలో సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు పూర్తిగా, అతనికి ఏం చేయాలి?
శుశ్రూషయ.
హలో ఉంచి నమస్కారం.
శుశ్రూషయ భజంతమీశం, ఎవరైతే ఈ భగవంతుడి భజనలో నిమగ్నం అయ్యారో వాళ్ళకి సేవ చేయాలి. భజన భజన విఘ్న అనన్య, విఘ్న అంటే జ్ఞానం విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎవరైతే పూర్తిగా దాన్ని ఆచరణలో పెడుతున్నారో అటువంటి వాళ్ళకి సేవ చేయాలి. తర్వాత నిందాది శూన్య హృదయం, ఎవరి హృదయం హృదయంలో అయితే శూన్యం, ఏంటి శూన్యం? ఇతరుల నిందించడం శూన్యం. నిందాది శూన్య హృదయం ఈప్సిత సంగ లబ్ధ్వ, అటువంటి సాంగత్యాన్ని పొందాలి భక్తుల ముందు చూడడానికి. ఇక్కడ నింద అనేదానికి అది కూడా మన వ్యక్తిగత జీవితంలో చూడవచ్చు. ఇక్కడేం రాశారు ప్రభుపాది ఇంకోటి బాగా గమనించండి, ఒకవేళ నువ్వు నిందిస్తే ఏమవుతుంది? మనస్సు అనవసరముగా కలత చెందుతుంది అని రాశారు. ఇక్కడ వేరే ధర్మాలను నిందించినా వేరే జీవుడిని నిందించినా కూడా మన మనసు కలత చెందుతుంది, మన సాధన దెబ్బతింటుంది. మనసు కలత చెందినప్పుడు సాధన చేయడం కష్టమవుతుంది. ఏం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత, మనసు ప్రశాంతంగా ఉంటేనే భక్తి యోగము లింక్ ఏర్పడుతుంది భగవంతుడు. కాబట్టి దీనిచేయని మనం ఇతరుల నింద అన్య నిందాది శూన్య హృదయ, మన హృదయంలో ఇతరులను నిందించడము శూన్యం అయిపోవాలి, అప్పుడు మనము ఇతరులకు చెప్పేది ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇస్కాన్ దేనికోసం పెట్టారు? భక్తుల సాంగత్యం ఇతరులకు ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? వాళ్లకు భక్తుల సాంగత్యం, సాధారణ ప్రజలకు భక్తుల సాంగత్యం ఇవ్వడం కోసం ఇది పెట్టారు. ఇక్కడ ఏమంటున్నారు, ఎటువంటి వాళ్ళ సాంగత్యం చేయాలని చెప్తున్నారు? ఇక్కడ అన్య నిందాది శూన్యం, అటువంటి హృదయం ఉన్న వాళ్ళ సాంగత్యం చేయాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇస్కాన్లో ఉన్న ప్రతి భక్తుల లక్ష్యం ఏంటి?
శూన్యం,
అది లక్ష్యంగా ఉండాలి, ఆ విధంగా తయారు కావాలి, అప్పుడు వాళ్ళ సాంగత్యం వాళ్ళకి బయట ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే బయట ప్రజలు ప్రతి చిన్న అంశానికి కూడా ఒకరినొకరు నిందించుకుంటూనే ఉంటారు. ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అన్ని న్యూస్ ఛానల్స్లో నిందించుకోవడం ఒకరినొకరు, న్యూస్ పేపర్లో నిందించుకోవడం, కుటుంబంలో కూడా ఒకరినొకరు నిందించుకోవడమే, వ్యాపారంలో ఒకరినొకరు నిందించు ప్రతి చోట. అటువంటి వాళ్ళని బయట పడేయాలంటే ఎవరైతే నిందించుకోనటువంటి సమాజం ఉందో వాళ్ళైతేనే వాళ్ళని బయట పడేయగలరు. అది భౌతిక భావన, ఒక విధంగా చెప్పాలంటే ఒకరి మీద వేలెత్తి చూపించడం భౌతిక భావన. వేరెత్తి చూపిస్తే ఏమవుతుంది అంటున్నారు ఇక్కడ, భక్తుని మనసు అనవసరంగా కలత చెందగలదు. కనుక భక్తుడు ఓర్పును కలిగి ఉండాలి. అంటే నిన్ను కలత చెందించే అంశాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి నీ చుట్టూ, కానీ ఏం చేయాలి? ఓర్పునాదం ఇస్తుంది చేయాలి, అలవాటు చేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది? నామం వినలేం కష్టం అవుతుంది, మన ఆధ్యాత్మిక సాధన కుంటు పడే అవకాశం. దీని మంచి ఉదాహరణ చూడండి, భరత మహారాజుడు జడభరతుడిగా పిలవబడుతున్నాడు, తిరుగుతున్నారు, ఊహ వేస్తున్నారు, అది అందరికి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మగవాడు కాదు, చెవిటివాడు కాదు, కేవలం ఒకటే, నేను ఏం మాట్లాడినా విష్ణు స్మరణ పోతుంది నాది, వద్దు ఏమైనా చేయమంటే చేస్తాను, పురుగులను తినమంటే తింటాను, ఎండలో నిలబడుతుంది నిలబడి ఏమైనా చేస్తాను, చుట్టుపోవడం బండవడం రాయడం ఏమైనా అనుకోవడం సమస్య లేదు. నా విష్ణు స్మరణ మాట నేను పోగొట్టుకోను, వద్దు. ఇప్పటికే మూడో అవకాశం కదా, రాజుగా ఉన్నప్పుడు వదిలేసి వచ్చాను, మళ్ళీ జింకలేదు, ఇదే ఫైనల్. ఇక నేను ఏమైనా చూసుకో. వాళ్ళు ఇలా నిందిస్తున్నారు, ఇక మగవాడు కాదు చెవిటివాడు కాదు అన్నీ తెలుసు, కానీ ఓర్పు వహించాలి. దేనికోసం? నా విష్ణు స్మరణ దెబ్బతింటుంది, నేను ఏ కొంచెం మాట్లాడినా నా విష్ణు స్మరణ దెబ్బతింటుంది. అది చైతన్య మాత్రం నాకు నేర్పించింది. అయితే నేను జబ్బు మొదలు పెట్టిన తర్వాత ఇక అందరు చాలా గప్పి కులమాలు వెయ్యరు, ముళ్ళబాట తయారవుతుంది, తలచుకోకపోతూ ఉండదు, అప్పుడు నాన్న చేయగలరు. దేనికైనా సమాధానం చెప్పాలని చూసావా? జన్మలు పట్టుకున్నప్పుడే సమాధానాలు అన్నీ వస్తుంటాయి. అలా చెప్తే ఇలా చెప్తా, ఇలా చెప్తే అలా చెప్తా, అలా వద్దు ఏమీ చెప్పను, తిడితే తిట్టండి, తప్పలేదు కదా, నేను ఎందుకు కోచుకోవాలి? గౌరవంగా కావాలంటే కోచుకోవాలి. బంగారు సంపాదించడానికి వెళ్ళేవాడు, ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి, ఎవరిని మీద దాడి చేయడానికి వచ్చారు, వచ్చారని చెప్పేసి బంగారం అక్కడ వదిలేస్తావా? ప్రయత్నం చేస్తావు కదా కాపాడుకోవాలి, లేదు చేయవా? ఇది కూడా అంటే మనకు గౌరవంగా కావాలంటే తప్పదు. భరత మహారాజుకు జరిగినట్టు జరుగుతాయి మనకు కూడా. భక్తుని మరి యొక్క లక్షణం సామాన్య జీవనము. నిరీహ అనగా సౌమ్యుడు, వినమ్రుడు లేదా సరళ జీవనం. ఇది కూడా భక్తిలో ఎదుగుతున్న వ్యక్తి యొక్క లక్షణం. సౌమ్యత్వం అంటే హృదయం చాలా మృదు, సుకుమారు, సెన్సిటివ్ అంటే తెలుసా? సెన్సిటివ్ అంటే ఇతరుల యొక్క ఇంకా పరిసరాలను దృష్టిలో పెట్టుకుని నడిచే వ్యక్తిని సెన్సిటివ్ అంటారు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నడిచే వ్యక్తిని సెన్సిటివ్ అంటారు. హైలీ సెన్సిటివ్ అంటే ఎక్కువగా ఇతరులను దృష్టిలో పెట్టుకొని ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలి అనే వ్యక్తిని హైలీ సెన్సిటివ్ పర్సన్, సెన్సిటివిటీ అంటారు. ఇది సుకుమార్. వినమ్రుడు, వినయం లేదా సరళ జీవనం. భక్తుడు ఎన్నడూ లౌకికను అనుకరించచ్చు, ఆడంబర జీవనం గడపరాదు. సింపుల్ లివింగ్ అంటారు. ఉన్నత విచారం, సరళ జీవనం,
ఉన్నత విచారం.
సింపుల్ లివింగ్,
హై థింకింగ్,
సింప్లీ లివింగ్, నో థింకింగ్. ఏం కావాలి? సింపుల్ లివింగ్, నో థింకింగ్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. హై థింకింగ్ కావాలంటే సింపుల్ లివింగ్ ఉండాలి. హై లివింగ్ పెట్టుకున్నప్పుడు హై థింకింగ్ రాదు, లో థింకింగ్ వస్తుంది. లో థింకింగ్ అంటే శరీరం గురించి ఆలోచిస్తాం ఎక్కువసేపు, ఇది ఈ రూమ్ ఉంది, ఆ రూమ్ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, అది ఉంది, దీని ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా ఉపయోగించింది, దీనికే పోయి శరీరం గురించి ఆలోచించింది. థింకింగ్ హై థింకింగ్ ఎక్కడ వచ్చేది అంటే లో థింకింగ్, లో క్లాస్ అయిపోతుంది థింకింగ్. కాబట్టి భక్తుల జీవితము, భక్తుల జీవనం చాలా సరళంగా ఉండాలి, చాలా సింపుల్, వీలైనంత తక్కువ అవసరాలతో జీవితం గడపాలి. సామాన్య జీవనము ఉన్నతాశయం, ఇది సింపుల్ లివింగ్ అంటే సామాన్య జీవనం. ఉన్నతాశయం అంటే హై థింకింగ్ అన్నవి భక్తునికి ఉపదేశించబడ్డాయి. భక్తి యోగమును నిర్వహించుటకై దేహమును ఆరోగ్యప్రదముగా ఉంచుటకు కావలసినంత మాత్రమే అతడు గ్రహించాలి. ఇక్కడేమి అత్యాహార తప్పు అని చెప్తున్నాను. ఆహారం అంటే ఆహారం, భోజనం వస్తుంది, ఇంకొక ఆహారం పదం ఏంటి సంపాదన. మీ శరీర పోషణకు ఎంత అవసరమో అంతే సంపాదించాలి. ఆరోగ్యప్రదంగా నుండు కావలసినంతనే అతడు గ్రహించాలి. అవసరానికి మించిన ఆహారము లేదా నిద్ర అతనికి వద్దు. కేవలం జీవనార్థమే భుజించుట మరియు రోజుకు కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రించుట అనేది నియమములను భక్తులు అనుసరించాలి. 6 గంటలేనా? అదే దేహం ఉన్నంత వరకు అది వాతావరణ మార్పు వలన, రోగముల వలన, ప్రకృతి బీభత్సం వలన ప్రభావితమవుచుండును. కృష్ణభక్తులు ఉన్నప్పటికీ తమకెందుకు ఆరోగ్యము పాడైనదనుచు ప్రారంభ దశలో ఉన్న భక్తులు కొందరు నాకు ఉత్తరములు రాయిచందురు. తాము సహనశీలు కావాలని ఈ శ్లోకం నుండి వారు నేర్చుకోవాలి. నేను హరే కృష్ణ చేస్తున్నా, నాకు కరోనా వచ్చినా, దానికి సమాధానం ఓర్చుకోవాలి. శరీరం ఉన్నంత వరకు తప్పకుండా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఓర్చుకునేది నేర్చుకో. ఎక్కడ చెప్పారు భగవద్గీతలో? ఇది ద్వంద్వపూర్ణ మగు జగత్తు. ఆరోగ్యం చెడినదనగా తాను కృష్ణభక్తి నుండి దిగజారితినని ఎవరూ తలచరాదు. ఆరోగ్యం చెడిపోయిందంటే భక్తి సరిగా చేయలేదు. అట్లాగే ప్రభుపాద చివరి రోజుల్లో చూస్తే శరీరం ఎలా ఉంది, ఎముకలు ఎముకల పైన చర్మం, అంటే ఆయన భక్తుల పూర్తిగా పతనం అయిపోయినట్టే కదా. నేను ఇస్కాన్కి వెళ్తున్నా, నీకు అనారోగ్యం వచ్చిందా, ఇస్కాన్కి వెళ్తున్నా. భక్తి శరీరానికి సంబంధించింది కాదు అనే విషయం తెలియదు మొట్టమొదట. శరీరం ఖచ్చితంగా ఏదో ఒక రోజు కృషించిపోతుంది. రూపాయలు అంత పరమహంస చూపిస్తున్న చూడండి అయ్యా, శరీరం ఎలా అవుతుందో దాన్ని కల్పించుకోవాల్సింది అని. చైతన్యం ముఖ్యం. బయట ధర్మం అంటే ఇదే అంటారు, హరే కృష్ణ చేస్తున్నావు నీకు అనారోగ్యం వచ్చింది, హరే కృష్ణ చేస్తున్నావు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, హరే కృష్ణ చేస్తున్నావు అది. శరీరానికి సంబంధించినవి కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. నీ శరీరం శాశ్వతంగా ఉంటుందని చెప్పలేదు. ఏం చెప్పాడు, ఏది పోతుంది ఏదో ఒక రోజు, అది పోయే లోపల అరే కృష్ణ బాగా చేసేది నేర్చుకో అని చెప్పాడు. కానీ శరీరం ఉంటుంది శాశ్వతంగా అని ఎక్కడ చెప్పలేదు కృష్ణుడు. అదే దీనేమంటారు, భౌతిక స్థాయిలో ధర్మం అంటే శరీరం బాగుండాలి. అర్జునుడు కూడా అదే భౌతిక స్థాయిలో వాదించాడు, మా తమ్ముడు చనిపోతాడు, మా తాత చనిపోతాడు, మా వదినలకు ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది, ఏం చూసాను శరీరాన్ని చూసే కృష్ణుడు మూడు మూర్ఖులు ఊరు నంబర్ వన్ దేశలోకంలో అసోచ్యం ప్రజ్ఞ పెద్ద మేధావులా మాట్లాడుతున్నావు అంత శరీరం గురించి చెప్పి వెంటనే చెప్పారు. దేహంగా శూన్యత అదే కౌమారం అని చెప్పి సరిపోదు, ఒకరు శరీరం పడిపోతుంది, నీ అన్న శరీరం పడిపోతుంది, నీ వదిన మీ తాత అందరూ పడిపోతారు శరీరాలు. అది కాదు ఆలోచించాల్సింది, శరీరంలో ఉన్న జీవుడు దేహధారి దేహధారి దేహాన్ని ధరించాలి, స్వీకరించాలి, అతన్ని గురించి ఆలోచించు. కాబట్టి జన్మ మృత్యు జర వ్యాధి జన్మ అన్న తర్వాత ఏముంటుంది
మృత్యు
మృత్యు మధ్యలో జర వ్యాధి. ఎవరు చెప్తారు ఇది? సృష్టికర్త. ఈ శరీరాన్ని సృష్టించిన ఆయనే సర్టిఫికేట్ ఇచ్చాడు దీనికి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి. నువ్వేమో దీనికి రోగం రాకూడదు, దీనికి మరణం రాకూడదు, రోగం వస్తే ఏడుస్తూ కూర్చోవడం, మరణం వస్తే ఏడుస్తూ కూర్చోవడం అంటే అర్థమేంది? ఇది జరగకూడదు, ఎందుకు జరిగింది దీనికని ఆలోచిస్తావు. దీనికి మరణం రాకూడదు, మరణం వచ్చింది, రోగాలు రాకూడదు, రోగాలు వచ్చాయి. ఇది తయారు చేసిన వ్యక్తి దీనికి రోగాలు ఉన్నాయని చెప్పాడు. ఇది దుఃఖాలతో కూడుకున్నది శరీరం అని చెప్పాడు. దీన్ని సుఖాలయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కృష్ణ భక్తి అన్నది ఎటువంటి అవరోధం లేకుండా నిరాటంకంగా సాగగలదు. శరీరంతో సంబంధం లేకుండా కృష్ణ భక్తి నిరాటంకంగా సాగగలదు. ఆరంభంలో మన శరీర భావనలో ఉన్నాం కాబట్టి శరీరాన్ని బాగా క్రమబద్ధంగా నియమబద్ధంగా చూసుకోవాలి. దాని ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోవాలి. దేహభావనలు ఉన్నాం కాబట్టి దేహభావనను అధిగమిస్తారు క్రమక్రమంగా శరీరాన్ని సేవలో పెట్టడం వల్ల. అప్పుడు ఎంత అనారోగ్యమైన అసలు నీకు ఆటంకమే కలగదు. 64 కాదు 128 మాలలు చేయకపోతూనే ఉంటాయి, నీకు తెలియకుండానే జపం కొనసాగుతూనే ఉంటాయి. శరీరము క్షీణించిపోయినప్పటికీ ఇది భగవద్గీతలో తాన్ తితిక్షస్వ భారత, ఓ అర్జున కలతలన్నింటినీ సహించడం ప్రయత్నించి కృష్ణభక్తి భావన కర్మలలో స్థిరుడవు అని ఉపదేశించారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏదో ఒకటి ద్వంద్వం, సుఖము దుఃఖము వేడి చలి ఏదో ఒకటి కలుగుతూనే ఉంటుంది. అర్జున దాన్ని ఓర్చుకో ఎలా వస్తుంది, ఓర్చుకునే శక్తి భక్తి ద్వారా చాలా సులభంగా సాధ్యమవుతుంది. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
చెప్తారా దీని గురించి ప్రశ్నలు సమాధానాలు సంశయాలు?